నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో మహద్భ్యో గురుభ్యో నమః. ప్రాతస్మరామి గణనాథమనాథబంధుం సింధూరపూగ పరిశోభిత గండయుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండన చండదండం ఆఖండలాది సురనాయక బృందవంద్యం. ఆద్యా అవిద్యా హృద్గత నిర్గతాసీత్ విద్యా హృద్యా హృద్గత త్వత్ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీకరం త్వత్పదాబ్జం భావేర్ముక్తిర్భాజనం రాజమౌళి. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. శివానంద స్వరూపులరా, ప్రియమిత్రులరా, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం 13వ అధ్యాయం తర్వాత స్వామి మన్ని గుణత్రయ విభాగ యోగం అనేటువంటి విశేషాలకు తీసుకువెళ్తున్నారండి. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారతాన్, అన్ని క్షేత్రములలోని క్షేత్రజ్ఞుణ్ణి నేనే. ఏ విధంగా అయితే ఒకే గాలి అన్ని గృహాల్లో ఉండి ఏ వస్తువులో ప్రవేశిస్తే ఆ వస్తువు యొక్క రూపం తాను పొందుతున్నట్టు కనిపిస్తుందో, ఒకే అగ్ని ఏ వస్తువుని స్పృశిస్తే ఆ వస్తువు రూపం తాను పొందుతున్నట్టు కనిపిస్తోందో, ఒకే ఆత్మ ఇన్ని రూపాలుగా ఉన్నది. ఎవరైతే సర్వదేహాలుగా సర్వదేహాలలో వేయించేసి ఉన్న ఆత్మను, ఏ ఆత్మ అయితే గుణముల చేత దేహముల చేత స్పృశించబడగా కేవల సాక్షి అయి ఉన్నదో, దేహాలు వస్తున్నా పోతున్నా ఆత్మ శాశ్వతమై ఉన్నదో, అటువంటి ఆత్మని అందరిలోనూ అందరూగాను ఎవరు దర్శిస్తారో వారు భూత ప్రకృతిని జయిస్తారు అని చెప్పి మనకు క్షేత్రజ్ఞ విభాగ యోగంలో సర్వము పరమాత్మ స్వరూపంగా శివమయంగా శివతత్వంగా అనుకుంటూ ఉండండి నాన్న, అనిపిస్తుంది, అనిపించడమే మోక్షము అనే సూచనను మనకు ప్రసాదించారు స్వామి. సర్వము అఖండ ఆత్మ పరమాత్మ స్వరూపంగా దర్శించడం అనుకుంటూ అనుకుంటూ దర్శించడం అలవాటు చేసుకోండి అని చెప్పారు. ఇప్పుడు మన ఇంకా కొంచెం ముందుకు తీసుకువెళ్తున్నారు. గుణత్రయ విభాగ యోగం 14వ అధ్యాయం అండి. ఈ ప్రపంచంలో మనకు కనబడుతున్న ఈ ప్రపంచమంతా మూడు గుణములతో తయారైనది అని మహర్షులు దర్శనం చేశారండి. బ్రాడ్లీ స్పీకింగ్ సత్వగుణము రజోగుణము తమోగుణము అనేటువంటి మూడు గుణములతో. ఎలా అర్థం చేసుకోవాలండి? ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి వీలుగా మహనీయులు ఒక చిన్న రొటీన్ ఎగ్జాంపుల్ చెప్పారండి. ఆ ఎగ్జాంపుల్ మనం చెప్పుకుని ముందుకెళ్తాం. ఒక ఆయన ఒక నవల రాయాలనుకున్నారండి, ఒక కథ రాయాలనుకున్నారు. కథ రచయిత కథ రాయాలి అనుకున్నప్పుడు ఆయనకి ఏమేం సమాచారం కావాలండి? బ్రాడ్లీ ఆ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి మనకు చదివేవాళ్ళకి. ఎవరైనా కథ రాసేది ఎందుకు? 10 మంది చదువుతారు అని. ఆ కథ రాసేటప్పుడు ఆయన ఏ ఏ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి? ఒక హీరో తీసుకోవాలి, హీరో గారు చాలా మంచివాడై ఉండాలి. ఒక విలన్ తీసుకోవాలి, ఆ విలను చాలా కొంతమంది చాలా పని పట్ల ఎంతో తీవ్రమైన ఏదో అది చేయాలి ఇది చేయాలి తపన గల వాళ్ళు కావాలి. ఒకళ్ళు బద్ధకస్తులు, మోహము, ఇల్యూజను, అపార్థాలు చేసుకునే వాళ్ళు కావాలి. ఇలా అన్ని రకాలు ఉంటే కానీ ఒక ఒక కథ రాయలేరు. ఒక కథలో వచ్చే భావాలన్నిటినీ మూడు స్లాట్లుగా డివైడ్ చేస్తే వాటిని గుణత్రయము అంటారండి. సత్వగుణము, రజోగుణము, తమోగుణము అని మూడు గుణములు అంటారు. అయితే ఏ కథ రాసిన ఆయన ఉన్నాడో ఆయన సత్వగుణుడా? కథ రాసినవాడు హీరో గారి యొక్క మంచి లక్షణాలు కలవాడు అనగలమండి? అప్పుడప్పుడు అనుకుంటుంటాం ప్రభ, ఎన్టీ రామారావు పౌరాణిక సినిమాల్లో వేస్తే ఆయన కృష్ణుడు అని ఒక భావన చేస్తాం. కృష్ణుడు అవుతారండి, ఎలా అవుతారు? వేషం వేశారు, కృష్ణుడి పాత్ర వేశారు. అలాగే చిరంజీవి గారు ఏదో పెద్ద హీరో అని వేస్తారు. నిజంగా అటువంటి ఖరేజ్ అంతా ఉన్నాయా? వ్యక్తిగా ఉన్నాయని మనం చెప్పలేమండి. అది సినిమా పాత్ర. సినిమా వేసేటప్పుడు, సినిమా తీసేటప్పుడు, లేక ఒక కథ రాసేటప్పుడు ఈ మూడు స్లాట్స్, సత్వగుణము, రజోగుణము, తమోగుణము మనం చెప్పుకోబోతున్నాం, వివరాలు చెప్పుకోబోతున్నాం, స్వామి మనకు చెప్పబోతున్నారు. ఈ మూడు ఉంటేనే కథ ఉంటుంది. కానీ ఈ కథ రాసిన వారు ఈ మూడిట్లో ఏ గుణానికి సంబంధించిన వారు కాదు. వారు విడిగా ఉన్నారు. కథ కల్పన. ఈ ప్రపంచమంతా కల్పన. ఈ ప్రపంచాన్ని ఆస్వాదించే ద్రష్ట దీనికి ఆవలు ఉన్నాడు. ఈ కల్పనలో ఏముంటుంది? సత్వగుణము, రజోగుణము, తమోగుణము, అంటే మిగతా అన్ని గుణాలని స్లాట్లోకి తీసుకొస్తే ఈ మూడుగా డివైడ్ చేశారు. ఈ దీన్ని వీటిని మామూలుగా ఏమంటాం, గుణములలో గుణములు కల్పన చేస్తే కదా కథ. ఆ గుణములను మూడు రకాలుగా గుణ, త్రయ, విభాగ, యోగం, ఆ గుణములను మూడు రకాలుగా డివైడ్ చేసి దాని అర్థం, ఆ గుణతత్వాన్ని అర్థం చేసుకుని ఆ గుణతత్వాన్ని మనం మోక్ష మార్గంలో ఎలా ఉపయోగించుకోవాలి అన్నది మనకు ఈ అధ్యాయంలో పరమాత్మ బోధించబోతున్నారండి. మొట్టమొదట స్వామే ప్రారంభించారు. పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం. భూయ మరల చెప్పబోతున్నానయ్యా అర్జున, నేను ఇందాక చెప్పినటువంటి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని అర్థం చేసుకోవటానికి ఇంకో యాంగిల్, ఇంకో కాన్సెప్ట్తో చెప్పబోతున్నాను. పరం జ్ఞానానాం జ్ఞానముత్తమం. ఈ పరతత్వం గురించి సంబంధించిన పరమునకు సంబంధించిన పరతత్వాన్ని, పరమాత్మ స్వరూపం, ఇప్పుడు ఈ జీవాత్మ పరమాత్మత్వాన్ని ఎలా ఆస్వాదించాలి చెప్పారు కదండి. ఆ పరమాత్మ సంబంధించి జ్ఞానానికి సంబంధించిన విశేషమైనటువంటి ఒకనొక ఉత్తమమైనటువంటి జ్ఞాన విశేషం చెప్పబోతున్నానయ్యా, గెట్ రెడీ. యజ్ఞాత్వా మునయ సర్వే పరాం సిద్ధిం ఇతో గతా. నేను చెప్తున్నటువంటి ఈ ఈ పరం జ్ఞాన విశేషాలు ఏవైతే ఉన్నాయో ఆ విశేషము యత్ జ్ఞాత్వా, ఇది తెలుసుకున్న వారై, ఇది గమనించిన వారై, ఈ సృష్టిలో ఈ చమత్కారము గమనించిన వారై, సృష్టిని స్టడీ చేయాలండి. మనకు సృష్టి ఏమైంది? సంసారం కింద బంధమైంది. ఎందుకు బంధమైంది? దాన్ని సరిగ్గా ఎగ్జామిన్ చేసి పరిశీలించి పరిశోధించి రీసెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేయాల. అసలు ఈ సృష్టి మనకు ఎందుకు ప్రాప్తించింది? సృష్టి యొక్క స్వభావం ఏంటి? లక్షణం ఏంటి? ఈ దృశ్యం యొక్క స్వభావం ఏంటి? వాట్ ఈజ్ ఇట్స్ నేచర్? స్టడీ చేయలేదండి. ఇప్పుడు మనం స్టడీ చేస్తున్నాం. నిన్న క్షేత్రజ్ఞ విభాగ యోగ రూపంగా చూసాం. ఇప్పుడు ఇంకొక యాంగిల్లో గుణములు, క్వాలిటీస్ యాంగిల్లో చూస్తున్నాం అన్నమాట. యత్ జ్ఞాత్వా, నేను చెప్పబోతున్నటువంటి ఈ విభాగ యోగము గమనించిన వారై, తెలుసుకున్నవారై, మునయ సర్వే, మునీశ్వరులందరూ కూడా, ఎవరైతే ఈ సంసారంతో ఫైటింగ్ డిక్లేర్ చేసి, వార్ డిక్లేర్ చేసి ఎంతో సాధన చేశారో వారందరూ కూడా, మహనీయులందరూ కూడా పరాం సిద్ధిం ఇతో గతా. దీని నుంచి, ఈ భూత ప్రకృతి నుంచి, ఈ దృశ్య బంధం నుంచి పరాం సిద్ధి పొందారయ్యా. ఆ ఎనాలిసిస్, ఆ ఇన్ఫర్మేషన్ యొక్క సహాయంతో, ఏ సహా ఏ విశేషము, ఏ జ్ఞానము యొక్క సహాయంతో ఈ దృశ్య బంధము నుంచి, ఈ కనబడే బద్ధస్థితి నుంచి విముక్తి పొంది తమ మోక్ష స్వరూపాన్ని ఆస్వాదించారో ఏ జ్ఞానం అందుకు ఉపకరించిందో ఆ జ్ఞానం మునీశ్వరులకు మోక్షం ప్రసాదించిన జ్ఞానం వాళ్ళు కనిపెట్టారు. కనిపెట్టి వాళ్ళు ఆస్వాదిస్తున్నారు, దే ఆర్ ప్రాక్టైజింగ్. తద్వారా ఏమైంది, వాళ్ళు సంసారం నుంచి విముక్తి పొందారు. మనం కూడా ఏడు పదే కదా, ఎలారా ఈ సంసారం నుంచి విముక్తి పొందాలని. అందుకని ఆ జ్ఞానాన్ని ఐఎమ్ నౌ ప్లేసింగ్ బిఫోర్ యూ. ఐ విల్ గివ్ ది డీటెయిల్స్ ఆఫ్ ఇట్, గెట్ రెడీ. ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య, తను చెప్పబోయేటువంటి ఈ జ్ఞాన విశేషం ఉన్నారు చూడండి, గుణములను డివైడ్ చేయడం. ఏమండి, ప్రతి జీవుడు ఎవరు అంటే కొన్ని క్వాలిటీస్ కలిగి ఉన్నాయి. క్వాలిటీసే కదా, రామకృష్ణ అంటే దేహమా, దేహం అనవండి, అతనికి ఈ క్వాలిటీస్ ఉన్నాయి. మనం క్వాలిటీసే ఈ ప్రపంచంలో కనపడేవన్నీ కూడా, పై నుంచి కింద దాకా ఈయన ఇంద్రుడు అన్నాం అంటే దానికి సంబంధించిన క్వాలిటీస్ ఉన్నాయి. విష్ణుమూర్తి శివుడు అన్నాం, వాటికి సంబంధించిన క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ని బట్టే ఈ ప్రపంచం అంతా. సో ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఆ క్వాలిటీస్ని బట్టే ఉపాధులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆ క్వాలిటీసే. ఆ క్వాలిటీస్ని వాటిని ఎనలిటికల్గా చూసేటువంటి జ్ఞానం, ఇదం జ్ఞానం, మనం చెప్పుకోబోయే జ్ఞానం. ఉపాశ్రిత్య, ఉపాసించిన వారై మమ సాధర్మ్యమాగత. కొందరు ఏం చేశారు, ఈ నేను చెప్పబోయే ఈ జ్ఞానాన్ని ఉపాసించారు, పరిశీలించారు, అర్థం చేసుకున్నారు. ఎప్పుడైతే అర్థం చేసుకున్నారో ఈ గుణములకు సంబంధించినటువంటి బాండేజీ దాని లిమిటేషన్ నుంచి క్రాస్ అయిపోయారు. క్రాస్ అయిపోయి మమ సాధర్మ్యం ఆగతాహ, నా నేను ఏ స్థితిలో ఈ జగత్తులను చూస్తున్నానో, ఏ భావనతో ఏ అవగాహనతో సర్వము చూస్తున్నానో, అటువంటి ఫంక్షనల్ స్టేట్ మమ సాధర్మ్యం ఆగతాహ, దే హవ్ కమ్ టు మై స్టేట్. అంటే విష్ణులోకం చేశారు. మామూలుగా అంటుంటాం కదండి, విష్ణులోకం సగశ్చతి, విష్ణులోకానికి వెళ్తాడు అని ఫలశ్రుతిలో కూడా చెప్తారు. విష్ణులోకానికి వెళ్ళటం ఏంటి అంటే, విష్ణు భగవానులు వారు లేక విష్ణు భగవానుల అవతారమైన కృష్ణ పరమాత్మ ఈ జగత్తుని ఎవలా సమన్వయించుకుని ఆస్వాదిస్తున్నారు, ఇదంతా తన స్వరూపంగా ఎలా ఆస్వాదిస్తున్నారో ఆ స్థానానికి, ఆ స్థితికి, ఆ ధర్మానికి, ఆ ఫంక్షనల్ స్టేట్కి అనేకులు వచ్చారయ్యా. దేని ద్వారా, నేను చెప్పబోయే జ్ఞానాన్ని సంపాదించుకున్న వారే. సర్గేపి నా ఉపజాయంతే ప్రళయే నవ్యధంతి చా. అటువంటి జ్ఞానం సంపాదించుకోవడం వల్ల వాళ్ళు సర్గేన నా ఉపజాయంతే. సర్గము అంటే ఏంటండి, సర్గము అంటే సంబంధము, ఈ జగత్తుతో ఏర్పడేటువంటి రిలేషన్షిప్ని సర్గం అంటారు. అంటే దృశ్యముతో రిలేషన్షిప్. ప్రళయం అంటే ఏంటి, దృశ్యంతో రిలీఫ్. రోజు అనుభవిస్తున్నాం చూడండి, ఉదయం అంతా అక్కడక్కడ తిరుగుతాం. అప్పుడు అంటే ఏంటి, మనం దృశ్యంతో ఏం కలిగి ఉన్నాం, ఒకనక రిలేషన్షిప్, సంబంధం కలిగి ఉన్నాం. ఎక్కడదాకా, రాత్రి భోజనం చేసి పడుకునేదాకా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది. అప్పుడు ఏం చేస్తున్నాం, నిద్రపోగానే ఈ విషయాలన్నీ ప్రళయం అంటారు, సర్గము ప్రళయము. ఎవరైతే ఈ నేను చెప్పబోయే గుణములకు సంబంధించిన జ్ఞాన విశేషాలు వింటారో, అర్థం చేసుకుంటారో, అనుభూతం చేసుకుంటారో, వాళ్ళ బుద్ధి ఇది స్వీకరించగలుగుతుందో, అప్పుడు ఏమవుతుందంటే సర్గేపి న ఉపజాయంతే. ఈ జన్మ రావచ్చు కానీ జన్మలకు బదులు కాదు. ఈ దృశ్యము ప్రళయం, ఈ ప్రపంచము సృష్టించబడుతున్నప్పుడు కానీ లయిస్తున్నప్పుడు కానీ వారు అన్డిస్టర్బ్డ్గా బియాండ్గా ఉండగలుగుతారయ్యా. అంతేగాని జగత్తు వచ్చేగానే, ఇప్పుడు మనకు జగత్తుకి లింక్ అయిపోయింది అవటంతో ఇది వస్తున్నప్పుడు ఒకదో ఏడుపు, ఇప్పుడు ఇది పొందాం పుట్టగానే తల్లి గర్భంలోంచి భూమి మీద పడ్డాం, అప్పుడు ఏమవుతోంది, సర్గం ఏర్పడుతోంది, దృశ్యంతో సంబంధం ఏర్పడుతోంది. రేపు మరణం వస్తుంది, దృశ్యంతో సంబంధం ఏర్పడుతున్నప్పుడు ఏడుస్తూ ఇందిరాబాబు వీటితో సంబంధం ఎందుకు పెట్టుకున్నాను రా ఏడుస్తూనే లోకంలోకి వచ్చాం, సర్గం అప్పుడు దుఃఖించాం. ప్రళయం అంటే మృత్యువు, అంటే ఇది అసలు ప్రళయం కాదనుకోండి, ఇది ఓన్లీ టెంపరీ. నిద్రపోవడం ఏ విధంగా, అది టెంపరీ. అలాగే దేహం పోవడం కూడా, ఇంకో దేహం రావడం కూడా టెంపరీ ప్రాసెస్ ఇది. ఆ టెంపరీ ప్రళయం అప్పుడు ఏదో పోగొట్టుకున్నాం, ఏదైనా పెళ్ళం అవుతుందో పిల్లలు ఏమవుతారు వాళ్ళు ఏమవుతారు వీళ్ళు అవుతారు అనుకుంటూ చచ్చిపోతాం, అంటే దుఃఖంతో చచ్చిపోతాం. ఎవరైతే నేను చెప్పబోయే గుణతత్వాన్ని ఎనాలిసిస్ ఆఫ్ త్రిగుణాస్ అర్థం చేసుకుంటారో వాళ్ళు ఈ దృశ్యముతో సర్గము ఏర్పడుతున్నప్పుడు జన్మించరు, ప్రళయం ఏర్పడుతున్నప్పుడు మరణించరు. ఈ రెండు లేవు. అంటే వాడు ఈ సృష్టి యొక్క సృష్టి లయములకు వేరై దర్శి ఉండగలుగుతారు. సినిమా బిగిన్ అయింది అంటే సినిమాలో విమర్శ అయిపోతారా, సినిమాలో పార్ట్ అవుతారా, ఎండ్ అయిపోయింది ఏదో పోగొట్టుకుని కింద పడిపోతారా? ఈ రెండూ లేనట్టుగా ఈ ఇది దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఈ గుణతత్వాన్ని మనం చెప్పుకోబోయే ఎనలిటిక్ గుణతత్వాన్ని అర్థం చేసుకున్న తరువాత సర్గేపి నా ఉపజాయంతే ప్రళయే నా వ్యధంతి చా. ఈ దృశ్యమంతా పొందుతున్నప్పుడు దీనిలో పుట్టరు, ఇది పోగొట్టుకున్నప్పుడు వ్యధ పొందరు. అది స్థితి. దట్ ఈజ్ వాట్ వీ వాంట్. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. నేను నా ప్రకృతి రెండు ఉన్నాయండి, అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. ప్రతి జీవుడికి ఏమన్నాయండి, నేను నా స్వభావం రెండు ఉన్నాయి కదండి, అందరికీ అనుభవమే కదా. ఈ స్వభావాన్ని ఈ ఒక వ్యక్తికి ఉన్నట్టుగా ఈ సృష్టి మొత్తానికి యజమాని ఓనర్ అయినటువంటి పరమాత్మ కూడా ఉందండి. ఆయనకి ఏమున్నది, నేను నా ప్రకృతి రెండు ఉన్నాయండి. ఆయన ప్రకృతే ఈ 14 లోకాలు. మన ప్రకృతి ఏమో మన కోపం, ఇష్టం అయిష్టం, మన గుణం ఇవి అనమాట. అంత నేను ప్రకృతి, ఈ రెండు కాంబినేషన్, పురుషుడు ప్రకృతి. ఈ కాంబినేషన్ గురించి మనం క్రితం అధ్యాయంలో చెప్పుకున్నాం. క్షేత్రజ్ఞుడు క్షేత్రము అని చెప్పుకున్నాం. ఇప్పుడు మమ యోనిహి మహద్బ్రహ్మ నేను నా యోని. యోని అంటే ఏమిటి, నా ప్రకృతి అని అర్థం. ఈ యోని అనే టర్మ్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. ప్రకృతి అనే టర్మ్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇందాక చెప్పిన దృష్టాంతమే ఒకసారి గుర్తు చేస్తాను. ఒక ఆయన ఒక కథ రాయదలుచుకున్నాడు, కొన్ని కాగితాలు తెచ్చుకున్నాడు. ఒక కాగితం మీద ముందు అసలు కథ ఏమి ఏవో కొన్ని పాయింట్లు రాసుకున్నాడు అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, తన ఊహలోకి వెళ్తున్నాడు. ఊహలోకి వెళ్ళి ఒక కల్పన క్యారెక్టర్స్ అన్నీ తీసుకొచ్చి కథ ప్రారంభిస్తాడు. ఆ క్యారెక్టర్స్ ఎక్కడ ఉన్నాయా, లేవు. ఈ కథ ఈ కథ రాసేటువంటి ఒక ఆర్టిస్టిక్ విజన్లోకి ఇచ్చాడు, విజన్. ఆ విజన్ ఏమంటారు, యోని అంటారు. మమ యోని, నా ఊహ, నా భావన అని కూడా అర్థం చేసుకోవచ్చండి, నా కల్పన. దానిని ఏమన్నారంటే దాన్ని టెక్నికల్గా మహత్ బ్రహ్మ అంటారు. మహత్ బ్రహ్మ దాని పేరు అనమాట అండి. అంటే నా కల్పన, నాలోంచి బయలుదేరిన కల్పన, నా యొక్క కల్పన, దాన్ని మహద్ బ్రహ్మ అన్న. తస్మిన్ గర్భం దధామి అహం, అది అహం, నా అహంకార, నా యొక్క స్వరూపాన్ని నేనేం చేస్తున్నాను అక్కడ ఆ గర్భమునందు నా యొక్క కళలను, నా స్వరూపాన్ని ఉంచుతున్నా. సో మనందరం ఏం చేస్తున్నాం, పరతత్వ స్వరూపమై కల్పన అని కల్పించుకుని అందులో మన స్వరూపం పెట్టుకున్నాం. ఇది డైలీ జరుగుతూనే ఉందండి. మనం నిద్రపోతాం, నిద్రపోగానే ఒక కళ వస్తుంది. కళలో ఒకడు ఉన్నాడు, కళలో నేనున్నా. అంటే కళలో నేనుగా మారానా, మరి ఏం చేశాను, కళలో కళ నాదైన నేను కళలో ఒక నేనును కల్పన చేసుకున్నా, అంతే కదా. కళని అనుభవించే నేను కల్పన చేశాం. అలాగా నేను ఏం చేస్తున్నాను, నా యోని, నా ప్రకృతి, నా స్వభావము, నా భావన, నా ఊహాతత్వంలో ఏం చేస్తున్నాను, నా యొక్క చైతన్యతత్వాన్ని కల్పన చేస్తున్నాను. తస్మిన్ గర్భం దదామిహం సంభవ సర్వభూతానం. ఆ దాంతో ఏమైంది, నా యొక్క కల్పనలో ఈ సర్వజీవరాశులు తయారవుతున్నాయి. సో ఈ సర్వజీవరాశులు ఎవరు, పరమాత్మ యొక్క యోనిలో ఉన్నవారు, కల్పనలో ఉన్నవారు, భావనలో ఉన్నారు. వారి కళాశ్రవణ కల్ప కథాశ్రవణ విశేషంలో ఉన్నవాళ్ళం అనమాట మనందరం. చూడండి, సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. సో నా కల్పన, నా ప్రకృతి, నా స్వభావంలోనే ఈ జగత్తులన్నీ ఉన్నాయి. కాబట్టి జగత్తులన్నీ ఎవరి స్వభావం, పరమాత్మ యొక్క స్వభావము, పరమాత్మ యొక్క యోని, పరమాత్మ యొక్క కల్పన. అందుకనే శ్వేతవరా కల్పే అలా చెప్తాం. కల్పన కా, ఇదంతా కల్పన అనమాట. సంభవ సర్వభూతానాం సతో భవతి భారత. సర్వజీవరాశులు నా యొక్క ప్రకృతిలోని ఈ నామరూపాత్మకమైన జగత్తంతా నా యొక్క ప్రకృతిలోని విశేషమయ్యా. నా చేత ఆ ప్రకృతిలో నా యొక్క నాకు చైతన్య శక్తి ఉంచబడింది. ఇప్పుడు చూడండి, కళల్లో నేను కల్పించుకున్నాను, నేను నా చేత కల్పించబడిందే కదా. అలాగే స్వామి కూడా ఏం చేస్తున్నారు, తన కల్పన యందు తన చైతన్యం, మనం స్వప్నంలో మన స్వప్న చైతన్య రూపాన్ని విశ్వ తేజస్సుడు అంటారు టెక్నికల్గా, ఆ రూపాన్ని కల్పన చేసినట్టుగా పరమాత్మ ఈ జగత్తు యందు ప్రకృతి లేక యోని కల్పన చేసుకున్నారు. ఆ కల్పనలో ఏమైంది, సర్వ జీవరాశులు అందులోంచి పుడుతున్నారు. మన కల ఊహ స్టార్ట్ చేసాం, ఊహలో అనేకలు కనిపిస్తున్నారు చూడండి. అలాగే స్వామి యొక్క కల్పనలో ఈ బ్రహ్మాండాలు, ఈ జగత్తులు, ఈ జీవులందరూ రకరకాల మూడు లోకాల జీవులు, ఈ సప్త ఋషులు, ఈ కల్పన అంతా వచ్చేసిందండి. చూడండి, కళలో మనము మన ఎక్స్పీరియన్సర్ అని ఒక పర్సనాలిటీని, సబ్ పర్సనాలిటీని కల్పించుకున్నాం. ఇప్పుడు మనం రోడ్డు మీద పోతూ ఉన్నాం, ఏదో ఆలోచనగా ఎప్పుడో మనం ఏదో మన అత్తారి ఊరు లేకపోతే మన చిన్నప్పటి ఊరు ఆ ఊరు వెళ్ళినట్టుగా, వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు, వాళ్ళు ఏదో మనం మాట్లాడుతున్నట్టు మనం ఊహను చేసామనుకోండి, అంటే ఆ ఊహలో మనం ఆ అనుభవాలు ఆ మనుషులు కనిపిస్తున్నారా లేదా, ఆ ఊహలో కనిపించడం వంటిదే స్వప్నంలో కనిపించేది కూడా. అంతేకాదు ఈ జాగ్రత్తలో కనిపించేది కూడా అటువంటిదే. అనుకోకుండా స్వప్నమా, స్వప్నం అనుకోకుండా వస్తోంది అంటే జాగ్రత్తలో అనుకోలా కానీ లోపల సంస్కారం లేకపోలా. మనం ఒక జాగృతిలోని వారమే కాదు, జాగృత మనది, స్వప్నము మనది, సుషుప్తి మనది. మనం మామూలుగా ఇప్పుడు చర్చించేటప్పుడు ఎందులో చర్చిస్తున్నాం, జాగృతిలోని నేనుతో మాట్లాడుకుంటున్నాం. కానీ మనకి ఇంకా మూడు రూపాలు ఉన్నాయి, స్వప్నము నాదైన నేను, సుషుప్తి నాదైన నేను. సో మనం మొత్తం జాగృతి పరిమితులం కావు. జాగృతిలో కానీ స్వప్నంలో కానీ సుషుప్తిలో కానీ నా కల్పనయే నాకు ఆ రూపంగా భావించ ప్రాప్తిస్తోంది. వీటికి వేరైనా నా రూపం, నా కల్పన లేని చోట అనుభూతే లేదు. ఆ కల్పనని డివైడ్ చేసుకుని ఇది నా కల్పన ఇది నేను అని డివైడ్ చేయటమే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్. గుణములు గుణ అతీతుడు, గుణములు తనవైనవాడు. మనం గుణములలోంచి ఎవరిని విడదీస్తున్నాం, ఆ గుణాలని మూడుగా డివైడ్ చేస్తున్నాం. నేను చేయట్లా పరమాత్మ మనకు ఈ అధ్యాయంలో సత్వగుణము రజోగుణము తమోగుణము మూడుగా డివైడ్ చేస్తున్నారు. ఇవి ప్రకృతిలోవి. దీనికి ప్రకృతి అంటే ఎవరిది, ఇది ఇంకోది, ఈయన జడం అనమాట. దీనికి చైతన్యం ఒకటి ఉండాలి, కోపం జడం, ఆ కోపం కలవాడు చైతన్యం. అలాగే ఈ ప్రకృతి, ఈ త్రిగుణములు జడం, ఈ త్రిగుణములు తనవైన వాడు చైతన్యం, అతనే ఉన్నాం పురుషుడు అన్నాం. ఇప్పుడు అతను తన యందు ఈ త్రిగుణములను ఆశ్రయించాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ త్రిగుణములు తనవైన పరతత్వము మిక్స్ అయిపోయినాయి. సో నేను నా గుణములు మిక్స్ అయిపోయి నేను ఈ సంసారం అంతా పొందుతున్నా. ఇప్పుడు స్వామి ఏం చేస్తున్నారు, ఇవి నీ గుణములు, ఈ గుణములకు వేరుగా నువ్వున్నావు, గుణాతీతుడు, గుణాతీతుడు అయిన నీ స్వరూపం ఇది అని మనకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాసెస్ మనకు స్వామి గుర్తు చేస్తూ వస్తున్నారన్నమాట. ఈ నా భావన, నా ఊహన, ఊహ నా స్వప్న కల్పన, నా యొక్క కల్పన విశేషమే కదండి. నేను ఒక కథ రాస్తున్నాను, కథ కల్పన కాదా, అటువంటిదే కళ కూడా, అటువంటిదే జాగృతి కూడా. అటువంటి కల్పన నా ప్రకృతి అంటాను దాన్ని. ఆ ప్రకృతిని ఏమంటారంటే మహద్బ్రహ్మ అంటారు, మమయోని మన మహద్బ్రహ్మ. దానికి గర్భము, గర్భం అంటే ఏంటి, దానికి లైవ్, లైవ్ ఇచ్చింది ఎవరు, దానికి యాక్టివిటీ ఇచ్చింది ఎవరు, నేనే. స్వప్నంలో స్వప్నాన్ని పొంది అనుభవించేవాడిని యాక్టివైజ్ చేసింది ఎవరు, నేనే. అలాగే జాగృతిలో నేను అని జాగృతిలో ఏది పొందుతున్నామో అది అనుకోవడానికి ముందున్నటువంటి తత్వం అది, ఆ నేను, ఈ నేను కల్పన చేసుకుంది. స్వప్నంలో ఒక నేనని కల్పన చేసుకుంది, సుషుప్తిలో ఇంకో నేనని కల్పన చేసుకుంది. వీటికి ఇది విశ్వుడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు. కథ రాసేటప్పుడు ఒక పర్సనాలిటీ, నేను పర్సన్, ఇవన్నీ పర్సనాలిటీస్. బ్యాంకులో ఉన్నప్పుడు ఒక పర్సనాలిటీ, ఉపన్యాసం చెప్పేటప్పుడు ఒక పర్సనాలిటీ, మా అమ్మని బతిమలాడుతూ ఆవిడ చేతిని తినిపించేటప్పుడు ఇంకో పర్సనాలిటీ, స్నేహితులతో మాట్లాడేటప్పుడు ఇంకో పర్సనాలిటీ, ఫ్రెండ్స్తో సరదాగా జోకులు వేసుకున్నప్పుడు ఒక పర్సనాలిటీ, మే ఇద్దరం కలిసి డబ్బుల గురించి వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంకో పర్సనాలిటీ. అంటే నేను కామను ఇవన్నీ నేను కల్పన చేసుకున్న ఆ సందర్భాన్ని బట్టి. అలాగే జాగృత పర్సనాలిటీ, స్వప్న పర్సనాలిటీ, సుషుప్త పర్సనాలిటీ. అలాగే నాలో సత్వ, రజ, తమో గుణాలు. ఈ గుణములకు వేరే నేనున్నా, నా కల్పన అవి. ఈ విడదీసి చూస్తున్నావు అనమాట, గుణములు వేరు, నువ్వు వేరు అన్నీ నన్ను విడదీసి నా పరతత్వాన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు స్వామి ఈ అధ్యాయంలో. ఇప్పుడు ప్రకృతి, నేను నా ప్రకృతి. ప్రకృతిలో ఏమి సంభవిస్తున్నాయి? గుణములు ఉన్నాయి, క్వాలిటీస్ ఉన్నాయండి. ఈ గుణములను మూడు రకాలుగా డివైడ్ చేస్తున్నారు. సత్వం, ఇప్పుడు నేను నా ప్రకృతి ఇక్కడ దాకా వచ్చాం. సో ఈ రెండు కలిసిపోయి రామకృష్ణ అనే ఆయన ఎంతగా మిక్స్ అయిపోయాడంటే, నేను నా గుణములు మిక్స్ అయిపోయి విడదీక ఇప్పుడు ఈ సంసారం అంతా అనుభవిస్తున్నా. ఇప్పుడు స్వామి ఏం చేస్తున్నారు, సైంటిఫిక్గా నేను వేరు, గుణములు వేరు. ఇప్పుడు గుణములను, గుణములు ఏమిటి? ప్రకృతిలోవి, అంటే నా స్వభావంలోవి, నా కల్పనలోవి. ఆ స్వభావంలోనివి సత్వం రజస్తమయితి గుణాః ప్రకృతి సంభవాః, నా ప్రకృతిలో సంభవిస్తున్నాయి. ఏమిటి? సత్వగుణము, రజోగుణము, తమో గుణము. అంతేగాని అందరూ మనలో ప్రతి వాళ్ళలో ఈ మూడు గుణాలు ఉన్నాయి. ఈ మూడు గుణాలు ఉంటే కానీ కల్పన కుదరదు అసలు. ఒక ఊహ, ఒక కళ, ఒక కథ రాయటం, లేకపోతే ఒక జీవితం, ఒక సంఘటన, ఏది తీసుకున్నా సరే ఈ మూడు ఉంటే కానీ అవ్వదు. సత్వగుణము, రజోగుణము, తమోగుణము నా ప్రకృతిలో సంభవిస్తున్నాయి. గుణము అనేదాన్ని మూడు రకాలుగా డివైడ్ చేసాం అర్థం చేసుకోవడానికి. ఆ విడదీసుకుంటే కానీ మనకు అర్థం కాదు. గుణాల్లో కొన్ని పాజిటివ్, కొన్ని నెగిటివ్, కొన్ని డల్, కొన్ని యాక్టివ్. యాక్టివ్గా ఉంటాం, కొన్ని పాజిటివ్, యాక్టివ్, డల్, మూడు కలుస్తాయి కదండి గుణాల్లో. వీటిని మూడుగా డివైడ్ చేసి వీటిని అర్థం చేసుకుంటున్నాం అనమాట అండి. యాక్టివ్ని సత్వగుణం అన్నాం, పాజిటివ్ని సత్వగుణం అన్నాం, యాక్టివ్ని ఏమో రజోగుణం అన్నాం, డల్ని తమో గుణం అన్నాం. ఈ ప్రకృతిలో ఈ మూడు గుణాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రమాదం ఏం జరుగుతుందంటే, ప్రకృతిలో సంభవిస్తున్న గుణాలకి నేను గుణములు నాది, ప్రకృతి నాది, కానీ నేను ప్రకృతిలోని వాడిని కాదు. ప్రకృతి నాది, స్వప్నము నాది, జన్మ నాది, జాగృతి నాది, నేను అందులో వాడిని కాదు. కానీ ఎప్పుడో నాకు తెలియకుండానే ఏం జరుగుతుందంటే, ఈ సత్వరజస్తమో గుణాలు నా ప్రకృతిలో ఏర్పడిన జనరేట్ అవుతుంటే, సత్వం రజస్తమ ఇది గుణ ప్రకృతి సంభవా, నా ప్రకృతిలో సంభవిస్తున్నాయి. ఏమిటి? సత్వగుణము, రజగుణము, తమో గుణము. మంచిగా ఉండటం, యాక్టివ్గా ఉండటం, ఏదో బద్ధకంగా ఉండటం, ఈ మూడు ఉన్నాయన్నమాట. ప్రతి వాళ్ళలోనూ ఉన్నాయి ఇవి మూడు. ఒక్కొక్క సందర్భంలో ఒకటి బయటపడుతున్నాయి. ఈ మూడు నా గుణాలు కానీ ఇవి, ఈ మూడులో ఒక గుణం నాది కాదు, అన్నీ నావే, నా ప్రకృతిలోనే గుణాలు. ఈ ప్రకృతిలో ఇవి సంభవిస్తూ ఉంటే ఏమవుతోంది? నిబద్నంతి మహాబాహో దేహీ దేహినం అవ్యయం, అవ్యయమైనటువంటి దేహాన్ని నేనెవరిని, అవ్యయమైన దేహిని, దేహము కలవాడిని, స్వప్నము కలవాడిని, జీవితము కలవాడిని, అంటే దీనికి వేరుగా ఉన్నా, దిస్ ఈజ్ మై ప్రాపర్టీ. ఎప్పుడో వీటిలో, వీటి యొక్క ఛాసల చేత నేను వీటికి బద్ధుణ్ణి, నా గుణములకు నేనే బద్ధుణ్ణి అయిపోయా, బద్ధునైపోయి వాటి చేత నేను బంధించబడుతున్నా, నా ప్రకృతిలోని త్రిగుణముల చేత నేను బద్ధుణ్ణి అవుతున్నా. ఇప్పుడు ఆ బంధ విముక్తికి మార్గం గురించి ఆలోచిస్తున్నాం. స్వామి ఆ గుణముల గురించి విడివిడిగా చెప్పి, నాయన నువ్వు గుణములకు ఆవల గుణివి కానీ గుణములు కాదు నాన్న, గుణములు నీవి కానీ నువ్వు గుణం కాదు, మంచిదనం నీది కానీ నువ్వు మంచి కాదు. అంతేగాని నేను మంచి అవుతాను, గుణముకు బద్ధుడవటం అన్నమాట. గుణములకు వేరైన నీ రూపం ఉన్నది అని మనకు సూచన చేసి ఆ గుణములకు వేరైన రూపాన్ని ఆస్వాదించటం ఎట్లాగా, ఆస్వాదిస్తున్న వాళ్ళు అనుభూతి ఎలా ఉంటుందో అక్కడికి తీసుకెళ్తున్నారన్నమాట. అంటే మన ప్రకృతిలో మనమే బద్ధులం అయ్యాం, ఆ ప్రకృతిని